నేర్చుకోవటానికి స్టార్ట్ చేస్తున్నాం మనం. మొదటి భాగము సమాధి పాదము. ఇందులో మొదటి సూత్రము అధ యోగానుశాసనం అంటే యోగ అనే క్రమశిక్షణ నేర్పబడుచున్నది. రెండవది యోగ చిత్త వృత్తి నిరోధ. మనస్సు లేక అలవాట్లను నిరోధించటమే యోగము. అలవాట్లను మార్చుకోగలగాలి. మనస్సు మారితే అలవాట్లు మారతాయని. అంచేత యోగ చిత్తవృత్తి నిరోధ అంటే అలవాట్లు మార్చుకోగలిగేటటువంటి శక్తి రావాలి. ఏదైనా ఒక విషయం అలవాటు పడిపోయి ఉంటాం మనం, దాన్ని వదిలేయగలగాలి తక్షణమే. మూడు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఇదంతా ఎందుకు చేయటం అంటే మనలో ఇదంతా నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఉంది, అది ద్రష్టగా మాత్రమే ఉంటుంది, అది ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో. మనమేమో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. అంచేత ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనలో నుండి చూచుతున్నవాడు ఎవడో వాడిని మనం తెలుసుకోగలుగుతాం. వృత్తి సారూప్యమితరత్రా అది రానంత వరకు నువ్వు ఏ అలవాటుకి అలవాటు పడ్డావో ఆ అలవాటులోనే జీవిస్తావు. మూడు బట్టి వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్ట అంటే లక్ష్యం ఏం చెప్పాడు యోగాది ద్రష్టు స్వరూపే అవస్థానం. ఆ ద్రష్టాస్థితిలో నువ్వు లేకపోతే నువ్వు ఐదు రకాలైనటువంటి కష్టాల్లో ఉండి ఉండవచ్చు. వృత్తులు నీ యొక్క చిత్త వృత్తులు ఐదు రకాలుగా మాత్రమే మారుతూ ఉంటాయి. అవి కష్టంగానూ ఉండవచ్చు, తేలిగ్గానూ ఉండు, క్లిష్టాహ అక్లిష్టాహ. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతయ ఈ ఐదు వృత్తులు. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఏంటో చెప్తున్నాడు. ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాని. ప్రత్యక్షంగా చూస్తున్నది, పెద్దలు చెప్పినది, ఇంద్రియాలతో చూసేది, ఇవి మనకి ప్రమాణాలు అంటే స్టాండర్డ్. విపర్యయో మిథ్యా జ్ఞానం అతద్రూపం ప్రతిష్టం. విపర్యయ అంటే అక్కడ లేదు ఉన్నట్టుగా అనిపిస్తుంది, తారుమారవుతుంది, భ్రమ. శబ్ద జ్ఞానానుపాతి వస్తుశూన్యో వికల్ప. అసలు అక్కడ వస్తువే లేదు. పైన విపర్యయంలో ఏంటి, వస్తువు ఉంది తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడేంటి వికల్పం గురించి చెప్తున్నాడు. వికల్పం అంటే అసలు అక్కడ వస్తువే లేదు, ఊహించేసుకుంటున్నాం అంటే ఇమాజినేషన్. తొమ్మిదోది మళ్లీ చెప్తున్నాను, శబ్ద జ్ఞానానుపాతి వస్తుశూన్యో వికల్ప అంటే లేని వస్తువు. శబ్దార్థముల చేత గాడిద గుడ్డు, గాడిద ఉంది గుడ్డు ఉంది. నువ్వు ఊహించుకోవచ్చు కావాలంటే గాడిద గుడ్డు ఎలా ఉంటుందో, కానీ ఉండదు. తేడా అర్థమవుతుంది కదా. అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర ఏమీ లేదు, ఏ విధమైనటువంటి ఆలంబనం కూడా లేదు, బ్లాంక్ స్టేట్. ఇంతగా నిద్రలో ఏముంది, పడుకున్నావు మళ్ళీ నిద్ర లేచావు. మన నిద్రలో కలగంటున్నది విపర్యయమా వికల్పమా అంటే విపర్య వికల్పమా ఎలా ఉంటుందంటే చూసేదాన్ని బట్టి కదా. కానీ కలలో విపర్యమా వికల్పమా అంటే, కానీ నిద్ర లేచాక అది వికల్పమే, ఫ్యాన్సీగా యాక్చువల్ గా అదేం లేదు కదా. అనుభూత విషయాసం ప్రమోష స్మృతి. ఇదివరకు నువ్వు అనుభవించిన దాన్ని గుర్తు చేసుకోవటం స్మృతి. ఇదివరకు ఏదో తిన్నావు నువ్వు మామిడి పండు, మామిడి పండు తీగా ఉంటుంది అనగానే నీకు దాని రుచి గుర్తొచ్చేస్తుంది, అది స్మృతి. పన్నెండు అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. ఇప్పుడు మొత్తము యోగము ఈ బయటకు వెళ్తున్నటువంటి ఇంద్రియాలను ఆపటం. బయట బాహ్య దృష్టి మర్చిపోయి పూర్తిగా అంతర్దృష్టి కలగాలి. ఆ అంతర్దృష్టి కలగటానికి యోగులు వాళ్ళు కొండలపైనకి అక్కడికి వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకుంటారు దాన్ని, పూర్తి అంతర్దృష్టి. ఆ అంతర్దృష్టిలో ఈ విపర్యము వికల్పము వస్తూ ఉంటాయి, అంతర్దృష్టిలో కూడా వస్తూ ఉంటాయి, స్మృతులు వస్తూ ఉంటాయి, ఇదివరకు అనుభవించినవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి, వాటన్నిటినీ తోసేయాలి. ఇవన్నీ కూడా వృత్తిలే. స్మృతి ఒక వృత్తి, వికల్పం ఒక వృత్తి, విపర్యం ఒక వృత్తి, ప్రమాణాలు ఒక వృత్తి. వీటన్నిటినీ తోసేసుకుంటూ తోసేసుకుంటూ చివరికి ఆ యూనిఫైడ్ ఫీల్డ్ ఎనర్జీ, ఒకే ఒక ద్రష్ట స్వరూపి అవస్థానం ఉన్నాడే, ఆ స్థితిలో ఉండిపోయాక వాళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు ఆ పవర్స్ అంతా వాళ్ళల్లో ఉంటాయి. అంటే అసలు పవర్ ఇదేందనమాట, వెనకాతలున్నది. భౌతిక జగత్తులో కూడా సక్సెస్ఫుల్ అయ్యేవాడు ఆ వెనకాతలు ఉన్నటువంటి శక్తితోనే సక్సెస్ఫుల్ అవుతున్నాడు. వాడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అభ్యాస వైరాగ్యం. అభ్యాసం వల్ల వచ్చి ఉంటుంది వాడికి. పాటలు ప్రాక్టీస్ చేసి 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 ఏదో ఒక బర్త్లో మహాసంగీతజ్ఞుడు అయిపోతాడు. మందులు ఇచ్చి 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 ఏదో ఒక జన్మలో హ్యానిమన్ గాను దానిలాగాను సుశ్రుతుడు గాను చరకుడు గాను అయిపోతాడు. ఇంకా అభ్యాసము చాలా ఇంపార్టెంట్. కానీ అభ్యాసం నీకు కుదరాలి అంటే వైరాగ్యం ఉండాలి. నేను ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, ఈ లోపల ఇంకో కోరిక ఏదో వచ్చింది, మరి ఆ కోరికను వదులుకోగలగాలి. వదులుకోలేకపోతే ఆ కోరిక వెంటబడతావు. అంచేత ఈ యోగం నేర్చుకోవటానికి నిజంగా ఏది పొందటానికైనా, యోగమే కాదు ఏది పొందటానికైనా, నీకు అభ్యాసము వైరాగ్యము ఇవి రెండు కావాలి. పదమూడు తత్ర స్థితౌ యత్నో. ఇది ద్రష్టు స్వరూపే అవస్థానంలో ఉండటానికి ప్రయత్నపూర్వకంగా నువ్వు ప్రయత్నించు. గాలిని చూస్తానో, మంత్రజపం చేస్తానో, మెల్లిగా మనం ఏం చేస్తున్నావు, బయటకు వెళ్ళిపోతున్నటువంటి మనస్సుని మంత్రం మీద కానీ శ్వాస మీద కానీ తెస్తాం. అంతవరకు తీసుకురాగలిగితే మిగతాది అది చేస్తుంది. దాని పవర్ ఎక్కువ కదా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంచేత ఏకాగ్రత శ్వాస మీద కానీ మంత్రం మీద కానీ ఉంటే తత్ర స్థితౌ యత్నో అభ్యాస, ఆ స్థితిలో ఉండటానికి ప్రయత్నించాలి నువ్వు. దానంతా అది రాదు, కానీ ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉండటమేనే అభ్యాసం అంటాం. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి. ఇప్పుడు ఈ సాధన ముందు రెగ్యులర్ గా చేయాలి. ఎలా చేయమంటున్నాడు, దీర్ఘకాల. దీర్ఘకాలం అంటే పతంజలి దృష్టిలో లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అని, ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలా అని కాదు. వాళ్ళకి రెండోది నిరంతరము. దాని తర్వాత సత్కార సేవితో. సత్కారం అంటే ఒక మంచి పని చేస్తున్నాను అనే భావంతో చేయాలి తప్ప, మంచి పని చేస్తున్నాను అనే భావన చేసినప్పుడు మనసు ఎంత ఉత్సాహంగా ఉంటుంది, అంత ఉత్సాహంగా ఈ సాధన చేయాలి. మెకానికల్ గా చేయకూడదు. ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తున్నప్పుడు కానీ, శ్వాసను గమనిస్తున్నప్పుడు కానీ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తామంటే అంత గొప్పదా ఇది అన్న భావన అక్కడ వెనకాతలో లేకపోతే, ఆ సేవితం అంటే సేవించటం, బాగుగా సేవించడం. ఇంకా బాగుగా సేవించటం లేకపోతే కష్టం ఎక్కువ పడతాం, ఫలితం తక్కువ వస్తుంది. ఇది మళ్లీ చెప్తున్నాను, చేత ఇది కంటతా కూడా పట్టేసుకోవచ్చు మీరు. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవితో దృఢభూమి, అప్పుడు గట్టిపడుతుంది సాధన. ఇక సాధన గట్టిపడ్డాక రిజల్ట్ వచ్చేస్తుంది, ఇవాళ కాకపోతే రేపు. దృష్టానుశ్రావిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం. విన్నది కానీ చూసిన దాని మీద కానీ ఏహ్య భావం ఏర్పడటం, అది నాకు అక్కర్లేదు, నేను యోగాన్ని నేర్చుకోబోతున్నాను అనే మానసిక స్థితి వైరాగ్యం. దీర్ఘకాల నిరంతర సత్కార ఆసేవితో అభ్యాసం. అదే అభ్యాసం. అభ్యాసం ఎలా చేయాలి? దీర్ఘకాలం చేయాలి, నిరంతరము చేయాలి, సత్కార ఆసేవితో, చాలా ఉత్సాహంతో, కుతూహలంతో చేయాలి. అదేమో అభ్యాసం. ఈ లోపల మధ్యన అటు ఇటు మనసు పరిగెడుతూ ఉంటుంది. దృష్ట అనుశ్రావిక, విన్నది విన్నది దాని మీద పెద్ద గాభరా పడకుండా దాన్ని వదిలేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. తత్పరం పురుష ఖ్యాతేర్ గుణ వైతృష్ణ్యం. అప్పుడు ఆ ద్రష్టు స్వరూపం గురించి చెప్పుకుంటున్నాం కదా, అది తప్ప నాకు మిగతా ఏ విధమైనటువంటి లక్షణాలు అనవసరము అని ఎప్పుడైతే వాడు కూర్చోగలుగుతాడో దానిని ఉత్తమ వైరాగ్యము, పరా వైరాగ్యము అంటాం. అంచేది ఇప్పుడు ఈ బెల్లంకొండి స్వామి, సిద్ధి సాయి వీళ్ళందరూ కూడా ఆ పరా వైరాగ్యానికి ప్రతీకలు. అంటే చాలా ఉత్తమమైనటువంటి వైరాగ్యం. మనం చేసుకునేది మిడిల్ క్లాస్ వైరాగ్యం, కానీ రెండు అక్కడికి తీసుకెళ్తాయి. ఉత్తమ వైరాగ్యం తక్షణం తీసుకెళ్తే ఇది కొంచెం లేట్గా తీసుకెళ్తుంది. వితర్క విచార ఆనంద అస్మిత స్వరూపానుగమాత్ సంప్రజ్ఞాత. ఇప్పుడు ఆ స్మరణ అలా నిలబడిపోతూ ఉంటుంది. నిలబడిపోయినప్పుడు దాని గురించి మనసులో తర్కం జరగవచ్చు, ఇది కరెక్ట్గా నేను కనుక ఇది చేశాను, ఈ సాధన నేను పొందగలిగాను అనేటటువంటి స్థితి వస్తుంది మధ్యలో. దాన్ని సమాధి అనే అంటాం, గాని దాన్ని సంప్రజ్ఞాత సమాధి అంటాం. సమాధి స్థితే అది. కానీ అందులో ఈ నాలుగు లక్షణాలలో ఏదో ఒకటి ఉండొచ్చు, నాలుగు ఉండొచ్చు. వితర్క విచార ఆనంద అస్మిత. వితర్కం ఎక్కువగా ఉంటే వితర్క సంప్రజ్ఞాత సమాధి అంటాం, ఆనందం ఎక్కువగా ఉంటే ఆనంద సంప్రజ్ఞాత సమాధి అంటాం. నేను సమాధి స్థితిలోకి వెళ్లి వచ్చాను, సమాధి స్థితిలో ఉన్నాను, అది అస్మిత సంప్రజ్ఞాత స్థితి. చాలా ఆనందంగా ఉంది, ఇంకా ఇలాగే ఉండాలి అనుకుంటూ కూర్చున్నాడు, అది ఆనంద సంప్రజ్ఞాత సమాధి. అది మనలో అందరికీ రోజు ఒకసారి తగులుండొచ్చు, లేకపోతే రెండు మూడు రోజుల్లో ఒకసారి టచ్ అయి వదిలేస్తూ ఉంటుంది. అది సంప్రజ్ఞాత బాగుంది అంటే అది సంప్రజ్ఞాత సమాధి అనమాట. ఆనంద సంప్రజ్ఞాత సమాధి నేను పొందాను, అస్మిత సంప్రజ్ఞాత సమాధి పొంది వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుని ఇది అదే అయి ఉంటుంది. విచార సంప్రజ్ఞాత సమాధి ఇంకా తర్కించుకుని నీలో నువ్వు ఖచ్చితంగా ఇది అదే అనుకోగలిగితే అది వితర్క సంప్రజ్ఞాత సమాధి. సమాధి అది, కాని ప్రజ్ఞతో కూడిన సమాధి. నేను అని ఉన్నావు ఇంకా అక్కడ. విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార శేషోన్య. ఇప్పుడు ఈ నాలుగు స్థితులు చెప్పుకున్నాం కదా, వితర్క విచార ఆనంద అస్మిత. అభ్యాసం చేయగా 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 ఈ నాలుగు పోతాయి, స్థితి మాత్రం ఉంటుంది, ఇది ఉండదు. అప్పుడు అన్ని సంస్కారాలు కూడా పోతాయి. భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయాన. పుట్టుక వల్ల కాని సంస్కారాల వల్ల కాని మనుష్యులు ఏదో విధంగా మనస్సుకి లొంగిపోతూ ఉంటారు. శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం. ఇంకొంతమందికి ఈ సమాధి స్థితి శ్రద్ధ వల్ల కలగవచ్చు, వీర్య అంటే పట్టుదల, వీర్యం పట్టుదల వల్ల కలగవచ్చు, స్మృతి పూర్వజన్మలో ఎప్పుడో సాధన చేసి ఉంటాడో అది గుర్తు వల్ల కలగవచ్చు. ఈ విధంగా శ్రద్ధ వల్ల, పట్టుదల వల్ల, జప్తి వల్ల కూడా వాళ్ళకి పూర్వజన్మలో ఈ సమాధి స్థితి కలగవచ్చు, గుర్తు రావచ్చు. అంటే సివివి గారు ఉన్నారు, సడన్ గా వచ్చింది. సడన్ గా ఏం రాలే, సతు దీర్ఘకాల నిరంతర సత్కార ఆసేవితో దృఢభూమి కిందటి జన్మలో పూర్తయిపోయింది ఆయన, ఇప్పుడు పట్టుబడింది అది. రమణ మహర్షికి చచ్చిపోతానేమో అని భయపడ్డాడంతే. భయం ఏమో ఈ జన్మలోది, స్మృతి ఆ జన్మలోది వచ్చింది, భయం పోయింది. అప్పుడేమొచ్చింది, పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం వచ్చేసింది, అన్ని వదిలేసుకుని రమణ మహర్షి అయిపోయాడు. అర్థమవుతోంది కదా సూత్రాలు. తీవ్ర సంవేగానాం ఆసన్న అంటే మరి రమణ మహర్షికి వచ్చింది, వాళ్ళకు వచ్చింది, వీళ్ళకు వచ్చింది, మరి నాకు పూర్వజన్మలో ఉందో లేదో, మరి నాకు వస్తుందా రాదా అంటే దాని పతంజలి ఏం చెప్తాడు అంటే నీకు తీవ్రమైనటువంటి కోరిక ఉంటే ఇప్పుడే వచ్చేయచ్చు అంటున్నాడు. తక్షణమే తీవ్ర సంవేగానాం ఆసన్న ఇట్ ఈజ్ విత్ యూ. మరి అది రెండో ఇది ఇస్తున్నాడు. ఒక పక్కేమో చాలా తీవ్రమైనటువంటి సాధన చేసుకోవాలి అని ఒక పక్క అంటున్నాడు, రెండో వైపు ఏమంటున్నాడు నీకు తీవ్రమైనటువంటి ధోరణి కనుక ఉంటే తీవ్ర సంవేగానాం ఆసన్న. ఈ రెండింటి మధ్యలో ఎక్కడో పడతాం మనం. ప్రతి సాధకుడు కూడా అందరూ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటే మనం ఇక్కడ కూర్చుని పతంజలి యోగ సూత్రాలు వింటున్నామంటేనే అర్థం ఏంటి అంటే స్మృతి ఎక్కడో ఉంది ఆ లింక్. తీవ్ర సంవేగం దాన్ని కలుపుకోగలిగితే, మన ధోరణి కనుక కొంచెం మార్చుకోగలిగితే ఇప్పుడే వచ్చేయవచ్చు, అది ఇవాళే వచ్చేయవచ్చు. మృదు మధ్యాది మాత్రత్వాత్ తోపి విశేష. ఇంకా మూడు రకాలైనటువంటి మెథడ్స్ ఉండొచ్చు. తీవ్ర సంవేగం ఉంటే తక్షణమే, అయితే మృదు మిల్లిమిల్లిగా పొద్దున్న మధ్యాహ్నం సంధ్యావందనం అది చేసుకుంటాను. మరి అభ్యాసం వైరాగ్యం కావాల్సిందేగా, కానీ తీవ్రంగా లేదు, ఆ టైంకి చేసుకుంటాం వెళ్ళిపోతూ ఉంటాం. మధ్య అంటే అర్థమవుతుందా మిడిల్, సాయి మెథడ్ అది. సాయి 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 కల్ట్లో యోగానికి దీనికే విశిష్టత. నేను సాయిని నమ్ముకున్నాను, ఏం చేస్తే దొరుకుతుంది, చికాకు వచ్చినా సాయియే, ఆనందం వచ్చినా సాయి అనే మానసిక స్థితి పతంజలి యోగ సూత్రాల స్థితి. ఈశ్వర ప్రణనాద ద్వా ఆర్ వా అంటే ఆర్ అని సంపూర్ణ సమర్పణ. మనం ఏం చేస్తున్నాం, అన్ని క్లబ్ చేసేసుకుంటున్నాం. మనం చేసేటటువంటి మెథడ్ లో సాయి వెంకటేశ శ్రీరాములు, శ్రీరామ్ ఏంటి కార్యమే, సాయి ఈశ్వర సమర్పణ, వెంకటేశ మధ్యస్థితి. ఇంచేత మన ఇంచేత ఎవరు ఎక్కడున్నారో మనకు తెలియదు, ఏ స్థాయిలో ఉన్నారో వాడి తగిన స్థాయిలో ఆ మంత్రం లాగించేస్తుంది వాడిని. క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఇప్పుడు పైన ఈశ్వర ప్రణినాద్వా అన్నాడుగా, ఈశ్వరుడికి సమర్పణ చేసుకోమన్నాడు. ఏ ఈశ్వరుడికి, దానికే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. క్లేశ కష్టాల నుంచి, కర్మ కర్మబంధం నుంచి, విపాక దాని ఫలితాల నుంచి, ఆశయ రిజర్వాయర్ ఇదివరకు ఎప్పుడో మనం చేసి ఉంటాం ఇవంతా, దాని నుంచి కూడా ఏ విధమైనటువంటి సంబంధము లేకుండా ద్రష్టగా ఉండేటటువంటి వాడు ఈశ్వరుడు. అంటే బ్లాక్ బోర్డ్ లాగా, లేకపోతే రండి కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఇందాక దీని అర్థం చెప్పాను కదా, కష్టాలు వస్తున్నాయి. ఒకసారి ఇప్పుడు చేసిన పనికి ఎప్పుడో విపాకం ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ గా చదవము, పరీక్షలో దాని ఫలితం వస్తుంది. విపాకం అంటే అది కర్మ. ఇప్పుడు చేస్తున్నప్పుడే ఇమీడియట్ గా రిజల్ట్ వచ్చేవచ్చు. అరటి తొక్క మీద కాలు పెట్టాం, ఇమీడియట్ గా రిజల్ట్ వచ్చేస్తుంది. చేత క్లేశ కర్మ విపాక ఇది అంతా కాకుండా ఒక్కొక్కసారి ఈ జన్మలో అది కుదరకపోవచ్చు. అలాంటి పరిస్థితి ఏర్పడినటువంటి వ్యక్తులు ఈనాడు ప్రపంచంలో ఉన్నారు. అట్లాంటిక్ పీరియడ్ లో సైన్స్ బాగా అభివృద్ది చెందింది. బాగా ఇప్పుడున్నటువంటి సైన్స్ అట్లాంటిక్ పీరియడ్ లో ఉన్నటువంటి సైన్స్ ముందు ఎలా ఉంటుంది అని వాళ్ళు ఉదాహరణ ఇస్తారు అంటే, చీకటి యుగంలో ఉన్నవాడు గబుక్కుని ఈ యుగానికి వచ్చాడనుకోండి, వాడికి ఎంత తేడా అనిపిస్తుంది. అట్లాంటిక్ పీరియడ్ ఉన్నవాడు ఈ యుగంలో పుట్టాడనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది అంటే చీకటి యుగంలో పుట్టానని. మనమేమో సైన్స్ చాలా అభివృద్ది చెందింది, మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం. అంచేత ఏంటి, ఈ చీకటి యుగంలో పూర్వకాలంలో తప్పులు చేసినటువంటి సైంటిస్టులు అందరూ పుడుతున్నారు. పుట్టి ఏం చేస్తున్నారు, అప్పుడు వాళ్ళు ఏ ఏ తప్పులు చేశారో కర్మవశాత్తు మళ్లీ అదే తప్పులు కొనసాగిస్తున్నారు. కానీ వెనకాతలు ఈశ్వరుడు ఉన్నాడుగా, పురుష విశేష ఈశ్వర, వాడు మళ్లీ ఆ తప్పు చేయనివాడుగా. దానివల్లే ఈ గందరగోళాలన్నీ వస్తున్నాయి. వెబ్సైట్స్ గందరగోళం, సాఫ్ట్వేర్ ఫ్లాప్ అవటం. ఎందుకు ఫ్లాప్ అవుతుంది అంటే అది దేనికి ఉపయోగించుకోవాలో దానికి ఉపయోగించుకోకుండా అప్పుడు అదే తప్పు చేశాడు, ఇప్పుడు అదే తప్పు చేయబోతున్నారు. చేయనివ్వడం అది వేరే విషయం. ఈశ్వరుడు ఇది విపాకం. విపాకం ఎందుకు చెప్పాను, ఈ సంఘటన 95,000 సంవత్సరాల కిందట జరిగింది. అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇంతవరకు పుట్టడానికి అనువైనటువంటి పరిస్థితులు ఏర్పడలే వాళ్ళకి. ఇంకేత వాళ్ళ కర్మకి తగినటువంటి ఏ పరిస్థితులు ఉంటేనే కదా వాళ్ళు పుడితే లాభం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అది వచ్చాక వాళ్ళ కర్మకి తగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీని వాడు ఏం చేస్తాడు చూడాలి. ఏం చేస్తారు అది ఎప్పుడైతే అడ్డదిడ్డంగా వెళ్తుందో, పవర్ షట్ డౌన్ అయిపోతుందని, వాటర్ లేదని, కరెంట్ లేదని. వీటన్నిటికీ కారణం వాటర్ లేకపోవటం, అది లేకపోవడం కాదు. 95,000 సంవత్సరాల కిందట చనిపోయిన వాళ్ళు మళ్లీ ఇప్పుడు పుట్టడం. ఇందుకు ఇప్పుడు పుట్టారు అంటే ఆశయ రిజర్వాయర్. వాళ్ళు చేసిన తప్పుడు పనులకి ప్రాయశ్చిత్తం ఈ పరిస్థితుల్లోనే చేసుకోగలరు వాళ్ళు. అర్థమైన చెప్పిన లాజిక్? 95,000 సంవత్సరాల కిందట ఆ మిస్యూజ్ చేసి లేసర్ రేజ్ని, పృథ్వీని అల్లకల్లోలం చేసి పారేశారు. విపరీతమైనటువంటి ఫ్లడ్స్ వచ్చాయి, అందరూ మునిగిపోయారు. వాళ్లల్లో కొంతమంది బయటపడ్డారు. అదే మనం మత్స్యావతారం కథగా చెప్పుకుంటాం. సప్త ఋషులు బయటపడ్డారు. ఇద్దరిద్దరు చొప్పున నోవాజ్ ఆర్క్లో బయట వచ్చారు. ఆ జెనెటిక్ ఇంజనీరింగ్ అదంతా తీసుకుని వాళ్ళు బయటపడ్డారు. మంచివాళ్ళు, కొంత మంచివాళ్ళు. బతికే అర్హత ఉందో వాళ్ళకి, మరి మనకు ఆ లాజిక్ తెలియదు. వాళ్ళు ఏం చేశారు, భూమి మీద 5 చోట్లకి విస్తరించారు వాళ్ళు. 95,000 సంవత్సరాల కిందట నాటుకుంటూ వచ్చారు వాళ్ళు. 5,000 సంవత్సరాల నుంచి ఇంకా తీవ్రంగా నాటుకుంటూ వచ్చారు పరిస్థితులు. మా 95,000 సంవత్సరాల కిందట చనిపోయిన వాళ్ళకి అనువుగా ఉండేటువంటి పరీక్షలు సృష్టించడానికి అవస్థపడుతూ వచ్చారు. వాళ్లనే మనం అవతారాలంటాం, రకరకాల పేర్లతో చెప్తాం వాళ్ళని. ఈనాడు ఎలక్ట్రిసిటీ, లైట్, ఈ శక్తుల గురించి మాట్లాడుకోవటం గురించి అంతా మనం నేర్చుకున్నాం. నేర్చుకున్నాక ఇప్పుడు ఆ 95,000 సంవత్సరాల కిందట చనిపోయిన వాళ్ళు పుట్టడానికి అనువైనటువంటి టైం వచ్చింది. టైం వచ్చింది కనుక వాళ్ళు ఇది కనిపెట్టారు. అర్థమవుతోంది కదా? అంటే 95,000 సంవత్సరాల వాళ్ళు ఎక్కడో అలా వేళ్లాడుతూ ఉన్నారు. ఇంకేత ఆశయ ఇది. వాళ్ళ ఆశయాలకు అనుగుణ్యమైనటువంటి పరిస్థితులు లేవు ఇక్కడ. సాంస్క్రిట్ టీచర్ ఎప్పుడు రావాలి? సాంస్క్రిట్ నేర్చుకునేవాడు ఎవడైనా ఉంటే అంతే కదా. అంచేత సాంస్క్రిట్ నేర్చుకోవాలనుకునేవాడు ఎప్పుడు క్లాస్కి వస్తాడు? సాంస్క్రిట్ టీచర్ ఉన్నప్పుడు వస్తాడు కదా. అంచేత ఇలాంటి పరిస్థితులలో పతంజలి యోగ సూత్రాలు ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతోందా? పతంజలి యోగ సూత్రాలు వాళ్ళకు అర్థమయ్యి వాళ్ళు ఆ లైన్లో పడిపోతే మళ్లీ ప్రమాదం రాదు. వాళ్ళ లైన్లో పడలేదనుకోండి మళ్లీ ప్రమాదం వస్తుంది. అంచేత పతంజలి యోగ సూత్రాలు ఇందుకు ఇంత సర్వజనీనం చేయాలి అనుకునేది ఈ సూత్రంలో ఉంది రహస్యం. క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. అంచేత ఈశ్వరుడు మొత్తం ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు అని మన నమ్మకం కనుక, వాడు దీనికి ఏదికి అంటాడు కనుక వాడు జాగ్రత్త పడుతున్నాడు. కాస్త అటు ఇటు అయ్యేసరికల్లా ఏదో ఒక గందరగోళమో యుద్దమో ఏదో తీసుకొచ్చేసి డైవర్ట్ చేసేస్తున్నాడు మనుష్యుణ్ణి. కానీ ఎన్నాళ్ళని డైవర్ట్ చేస్తూ కూర్చుంటాడు? మనం లైన్లో పడనంత వరకు. ఆయనకి మాత్రము చాలా ఓపిక ఉంది, ఆయనకి ఏమీ నిరుత్సాహం ఉండదు, డైవర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ మళ్లీ మనం అదే తప్పు చేస్తే మళ్లీ 8,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాము. 95,000 సంవత్సరాలు వెనక్కి వెళ్లాము, ఇప్పుడు 8,000 సంవత్సరాలు వెళ్తాం. వాళ్ళ రఫ్ క్యాలిక్యులేషన్ ఏంటంటే సుమారు 24,00,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళవచ్చు ఇప్పుడు మళ్లీ తప్పిదనం జరిగితే. కానీ మన నమ్మకం భారతదేశం ఈ పతంజలి యోగ సూత్రాల లాంటి విద్యను ప్రపంచానికి అందజేయగలుగుతుంది. అందజేయగలిగితే ఖచ్చితంగా సమయమైన మార్గంలో పడుతుంది. అంచేత మామూలు చిన్న పని ఏం చేయటంలే, చాలా పెద్ద పనే పూనుకున్నాం. మరి ఏమవుతుందో చూద్దాం. తత్ర నిరతిశయం సర్వజ్ఞత్వ బీజం. ఇప్పుడు సర్వజ్ఞత్వ బీజం ఉంది ఇక్కడ మనిషిలో. అంచేతే కదా 95,000 సంవత్సరాల సంఘటన మనం మాట్లాడుకుని రాబోయేటటువంటి రోజుల్లో ఇది కరెక్ట్ గా జరగకపోతే మళ్లీ 24 లక్షల సంవత్సరాలు మనం వెనక్కి వచ్చేస్తామేమో అని భయపడుతున్నాం. అంచేత ఆ ఈశ్వరతత్వంలో ఏంటా ఈశ్వరతత్వము, క్లేశ ఈశ్వర, అందులో ఈ సర్వజ్ఞత్వ బీజం ఉంది. సహ పూర్వేషామపి గురుః కాలేన అనవచ్ఛేదాత్. ఈశ్వరుడే అందరి గురువులకి కూడా గురువు. తస్య వాచకః ప్రణవః, అతని వాక్యే ప్రణవము. అతను నిన్ను పిలిచేది ఓంకారంతోనే పిలుస్తాడు, నువ్వు అతన్ని ధ్యానం చేసేది కూడా ఓంకారంతోనే. అందుకని ఓంకారం మీద చాలా స్ట్రెస్ చేసుకుని మీరు ఓం అనేది ఒక మిలిటరీ లెవెల్లో మీరు చేసుకోవాలి. ఆ భావన యోగ సూత్రాలు నేర్చుకుంటున్నప్పుడు ఇంకా మీరు మామూలుగా దీనికోసం దానికోసం కాదు మనం చేసేది, అసలు మొత్తం సృష్టి ఇటు అటు తేలిపోతుందని ఈ 20-30 ఏళ్లలో 2020 అనే నెంబరు చాలా తమాషా అయినటువంటి నెంబర్ అది. అప్పటి లోపలైనా మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఈ ఓంకారాలు వీటిని మనం అలవాటు చేసుకుంటూ మన పిల్లలకి నేర్పితే అప్పుడు పుట్టినటువంటి కొంచెం గందరగోళం పడినటువంటి వ్యక్తులు సులభమైన మార్గంలో పడతారు. మనకంటే ఎక్కువ మన పిల్లలకి ఇది ముఖ్యం అది గుర్తుంచుకోండి. ఇంకంటే వాళ్ళ చేతిలో ఉంది, ఏం జరగబోతోందో అన్నది మన చేతుల్లో లేదు వాళ్ళని. కానీ మన చేతిలో ఏముంది అంటే వాళ్ళకి ఈ విద్య అందించగలగడం, ఆసనాలు ప్రాణాయామాలు అవి కనుక ఉంటే అంత ఈజీగా వాడు తప్పుడు మార్గాన్ని వెళ్ళడు, కంట్రోల్లో ఉంటాడు వాడు. తజ్జప తదర్థ భావనం, అంచేత ఓంకారాన్ని మన జపం చేస్తాం. అర్థభావనం అంటే గాయత్రి మంత్రం, ఓంకారం యొక్క అర్థమే గాయత్రి మంత్రం. అంచేత మీకు రెండూ తెలుసు కదా, ఓంకారము తెలుసు గాయత్రి మంత్రము తెలుసు. అంచేత గాయత్రి జపం రోజుకి 3 పూట్ల మానవద్దు, అది ఒక నియమంగా పెట్టుకుని తీరాలి. తతః ప్రత్యక్ చేతనాధిగమో అప్యంతరాయాభావశ్చ. దీనివల్ల ఏం జరుగుతుంది అంట, విఘ్నాలు లోపాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. మనం ఓంకారం గురించి చెప్పుకున్నదంతా ఇక్కడ చెప్తున్నాడు. మీరు కనుక దాన్ని కనుక చేసుకుంటే మీలో లోపాలున్నా, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అది శరీరగతమైనటువంటి లోపం కదా, బాహ్యంగా జరిగేటటువంటి యుద్ధాలన్నీ కూడా ఇమోషనల్ లోపం, ఒకళ్ళ భావాలు ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోవడం, ఇవి రెండూ కూడా కరెక్ట్ అయిపోతాయి, కుటుంబాల్లో కూడా కరెక్ట్ అయిపోతాయి. కానీ చేసుకుంటే ఇది వచ్చిన కూడా ఏంటంటే ఇది చేస్తే బాగుంటుంది అంటాం తప్ప సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవితో దృఢభూమి. ఇంచేత వదిలేస్తాం 2 రోజులు, మళ్లీ గుర్తు చేసుకుని తప్పు చేశాం వదలకూడదు అని మీరు రిపీటెడ్ గా చేస్తూ ఉంటే చేయటం ముందు అర్థమవుతుంది, మెల్లిగా లైన్లో పడతారు. అంచేత మేము అలాగో చేయలేం కదా అని కూడా మానేయొద్దు. నేను అందుకే ఏమంటా, ఇంటికి వెళ్లి చేయలేమేమో, ఇక్కడ ఉన్నారు కదా ఇక్కడ చేసేయండి ముందు, ఇంటికి వెళ్లి మీరు చేయగలుగుతారు చేయలేరు ఆ ప్రశ్న ఎందుకు. ఇప్పుడు చాలా మంది అందుకు మానేస్తారు, వద్దు వీలుంది కదా ఇప్పుడు, ఇప్పుడు కరెక్ట్ గా చేసుకోండి. ఇంటికి వెళ్ళాం ఎప్పుడో గుర్తొస్తుంది మాస్టర్ చెప్పారు అని చేసుకోండి. రెగ్యులర్ గా చేసుకోగలిగారు ఇంకా మంచిది. వ్యాధి ధ్యాన సంశయ ప్రమాద ఆలస్య విరతి భ్రాంతి దర్శన లబ్ధ భూమికత్వాన్ నవస్థిత్వాత్ చిత్త విచ్ఛేపాస్తే అంతరాయాః. మరి ఈ ఓంకారము ఈ ధ్యానము ఇది చేసుకోవటానికి అంతరాయాలు ఏమిటి అంటే, మొదటిది వ్యాధి. నేను పద్మాసనం వేసుకోలేను, లేకపోతే ఆస్త్మా ఉంది, దగ్గుంది, జలుబుంది, ఎలర్జీ ఉంది. రెండోది నిర్లక్ష్యము. ఎన్నో విన్నాం ఇలాంటివి మేము, పెద్ద వీళ్ళు చెప్తే జరుగుతున్నాయండి, అదొక క్లాస్. అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. సంశయ, ఇది చాలా ప్రమాదం. సంశయం ఎక్కడ ప్రమాదం అంటే, ఇందాక నేను చెప్పాను ఎడం చేత్తో చేయాలా కుడి చేత్తో చేయాలని, నేను ఇస్తే బుక్ చదివాను రీసెర్చ్ బుక్, అన్ఫార్చునేట్ ఏంటంటే నేను ఆ బుక్ నేను నోట్ చేసుకోలేదు. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు శంఖం విష్ణు యొక్క కుడి చేతిలో ఉంటుందా ఎడం చేతిలో ఉంటుందా, చాలా నేను సీరియస్ గా చదివాను అది ఎందుకు అంత బాగా రాశాడో ఏంటో అనుకుని. చివరికి తెలిసింది ఏంటి అంటే, కొన్ని చోట్ల ఎడం చేతిలో ఉంటుంది, కొన్ని చోట్ల ఇంతకీ కుడి చేతిలో ఉంటే ఎడం చేతిలో ఉంటే ఇలాంటి వాటిలో టైం వేస్ట్. హారతి ఇస్తూ ఉంటారు చాలా మంది నేను చూశాను, ఇలా ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఇలా ఇస్తున్నారు, 10 మంది ఉన్నారు, వాళ్ళని ఆపి ఇలా ఇవ్వకూడదు, ఇలా ఎలా ఇస్తే హారతి ఏమిటి, దేవుడికి కుడి అవుతేనే ఎడం అవుతేనే. కావలసింది ఏంటి, కర్పూరంలాగా నువ్వు కూడా లీనమైపో అంతరిక్షంలో, నువ్వు ఎడం చేత్తో లీనమవుతేనే కుడి చేత్తో లీనమవుతేనే. అది కన్నప్ప కథ విన్నాం కదా, వాళ్లేమో శాస్త్రాల ప్రకారం పూజ చేసి వెళ్ళిపోతే అర్చకుడు, ఈయన గారు వచ్చేవారు రాత్రి, వచ్చి ఏం చేసేవాడు, నోట్తో నీళ్లు తీసుకొచ్చి అర్చ చేసేవాడు. అర్చకుడి మీద ఆయనకి పెద్ద కోపం రాలేదు, ఈయన మీద కోపం రాలే, కానీ తీవ్ర సంవేగానామాసన్న, తీవ్రమైనటువంటి సంవేగం ఉంది కనుక, అయ్యో నీ కన్ను కారుతోందా, నా కన్ను ఇచ్చిందనుకోండి నా కన్ను పనికొస్తుందా, అసలు శివుడికి నా కన్ను అమురుతుందా అమరదా, ఇంకా ఆగిపోతుంది బండి అక్కడ. భావం అర్థమైంది కదా, అందుచేత నీకు ఏదైనా ఒకళ్ళు చెప్పింది చేయగలిగితే తక్షణం చేసేయండి. ఇంచంటే నువ్వు చేయగలిగే భావన చూస్తాడు తప్ప ఈశ్వరుడు నువ్వు కరెక్ట్ గా చేసావో తప్పుగా చేసావో అనేది చూడడు అని అనేక ఉదాహరణలతో చెప్తారు కదా శబరి. ఇంకా ఇంకా ఎన్ని ఉదాహరణలు మీరు చెప్పుకోవచ్చు, ఆయన నామదేవుడు, నైవేద్యం పెట్టడం ఏంటో రాదా ఆయనకి, మంత్రాలు రావు, వాళ్ళ నాన్న నైవేద్యం పెడితే ఎప్పుడూ తీసుకోలేదు, వీడు నైవేద్యం పెడితే మాత్రం తక్షణం తీసేసుకున్నాడు. ఇంకా సంశయం వద్దు, అలా అని గుడ్డిగా వెళ్ళిపోవద్దు, ఎవరో చెప్పింది అవగాహనత ఉంది. పతంజలి యోగ సూత్రాల కంటే అథారిటీ, భగవద్గీత కంటే అథారిటీ, రామాయణం కంటే ఎక్కువ అథారిటీ ఎప్పుడూ రాదు కదా. అందులో చెప్పింది సంశయం లేకుండా ఆచరించండి. ప్రమాదము, పొరపాట్లు చేయట, ముందుడు గనక వెనక్కి ముందు. ప్రమాద ఆలస్య, ఆలస్యం అంటే అర్థమైంది కదా, భారతీయులు అందులో చాలా పెద్ద ఎక్స్పర్ట్స్. రేపు, రేపటి నుంచి మనం కరెక్ట్ గా చేద్దాం, ఇవాళ వద్దు, రేపు అనేది సోమరితనం. ఇంకా విరతి, తీరిక లేదు, నో టైం సాధన చేయటానికి కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి కానీ అసలు టైం ఎక్కడుందండి మాకు. అదే ఏ పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చిందనుకో టైమే టైం, ఇంకా గొడవే లేదు అసలు, ఇంకా ఇంకా టైం, కానీ టైం ఉండి నువ్వు చేయగలిగేది ఉంది ఇంకా ఇప్పుడు కదా. అంచేత ఇలాంటి ఉదాహరణలు గుర్తు చేసుకుని టైం లేదు అనే మాట రానివ్వకూడదు సాధనలకి. విరతి, భ్రాంతి దర్శన, ఏది ఉండాలో అది కాకుండా ఇంకోటి ఏదో చూస్తాడు వీడు, అంటే రాంగ్ అవగాహన. అంటే ఏంటి, వీడు సాధన చేస్తున్నాడు, ఏదో కనిపించింది, ఆ కనిపించింది ఏదో. నా దగ్గరికి చాలా మంది ఈ మధ్యకాలంలో వస్తున్నారు, పేరు చెప్పేస్తేనే మంచిది. వాళ్లలో ఇద్దరున్నారు, ఒకళ్ళేమో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేసేవాళ్ళు. అంచేత ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ వాళ్ళు, పిరమిడ్ ధ్యాన వాళ్ళు, వీళ్ళిద్దరు నాకు బాగా తగులుతున్నారు ఈ మధ్య. తలనొప్పులు వస్తున్నాయండి, లేకపోతే మాకు ఎవరో గురువు పిలిచి నువ్వు చాలా కారణ జన్ముడు అని చెప్తున్నాడండి, నువ్వు ఖచ్చితంగా కారణ జన్ముడు కావు అన్నా నేను. గురువు చెప్పినా నువ్వు నమ్మబాక, కారణ జన్ముడు నన్ను వచ్చి అడగడు నేను కారణ జన్ముడునా అని, అది సింపుల్ లాజిక్ అయ్యా అని చెప్పాను, అవునా కదా. అదే అవ్వచ్చు, లాజిక్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత ఈ భ్రమలకు లోను కాకండి. అంచేత ఆ భ్రమలు చూసి అందులో ఏదో ఉందనుకుని వెంటబడకండి. అనంతపురం నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది ఒకసారి, ఎవరో గురువు వచ్చాడండి ఇలాగ నుదుట మీద చేయి పెట్టి జ్యోతి దర్శనం చేయించుస్తున్నాడండి అని, ఖచ్చితంగా తీసేసుకో అన్నా నేను. జ్యోతి దర్శనం అలా పెట్టి చేసేయగలిగితే తీసేసుకో, వీలవుతే నేను వస్తాను. నుదుటి మీద చేయిబెట్టి నీకు జ్యోతి దర్శనం అయిపోతే ఇంత పతంజలి గారు 6000 సంవత్సరాల కిందట ఈ పుస్తకం రాయటం ఎందుకు? మనకి భ్రాంతి దర్శనం అది చెప్తున్నా, ఎంత సులభం అనుకుంటాం మనం, సులభం మాత్రం కాదు ఇది. కానీ మీకు పట్టుబడితే మాత్రం మా చాలా అదృష్టవంతులు. షార్ట్ కట్స్ లేవు. షార్ట్ కట్ ఉంది అనుకోవటం భ్రాంతి దర్శనం. అన్ని ఎన్ని రకాల అడ్డంకులున్నాయో అన్ని పాపం చెప్పేశాడు. దుఃఖ దౌర్మనస్య అంగమేజయత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువ. ఇంకా పైన చెప్పింది ఏంటి అంటే పెర్మనెంట్ గా అడ్డు తగులుతాయి. ఏంటి? వ్యాధి, నిర్లక్ష్యము, సందేహపడుట, పొరపాట్లు చేయుట, సోమరితనము, తీరిక లేకుండుట, తన పిచ్చి భ్రమలను యోగానుభూతులుగా దర్శించుట, ప్రయత్నించను పట్టు చిక్కకుండుట, ప్రయత్నమును స్థిరత్వము లేకుండుట అన్నవి విఘ్నాలు. ఇవి కాకుండా దుఃఖము, మనకేదో బాధ వచ్చేసింది, ఇంకా బాధ వల్ల సాధన చేయలేడు వీడు, ఆ బాధ వల్ల మామూలు పనులు చేయలేడు. పతంజలి చెప్పేది ఏంటంటే నీకు బాధ వచ్చింది కరెక్టే, దాన్ని పక్కన పడే, నువ్వు సాధన చేసుకుంటూ ఉండు, నిత్యదేమైంది పనులు చేసుకుంటూ ఉండు, దుఃఖం అదే పోతుంది అంటాడు. మనమేం చేస్తాం? దుఃఖం గురించే ఆలోచించుకుంటూ దేని గురించి ఆలోచిస్తావు అదే జరుగుతుంది కదా, లాజిక్. అంచేత దుఃఖం గురించి ఆలోచించుకుంటూ నువ్వు దుఃఖాన్ని ఎక్కువ పెంచేసుకుంటావు, ఇది కూడా విఘ్నమే. అంచేత దుఃఖాన్ని ఎలాగ ట్రీట్ చేయాలో మనకి తెలియదు. దౌర్మనస్య దిగులు, దుఃఖము దిగులుకి చిన్న తేడా ఉంది. దాని తర్వాత అంగమేజయము. అంగమేజయము అంటే అంగములోనే అసలు బలహీనత. ఏదో సాధన చేయమన్నాడు అనుకోవాడు, ఆ సాధనకి ఇప్పుడు పద్మాసనం వేసుకోవాలి, అంగమేజయం, అది కాలు లొంగదు, అది కూడా పద్మాసనానికి విఘ్నం. మిగతా సాధనలకి విఘ్నం కాదు, నేను ఉదాహరణకి చెప్తున్నాను. నేను అంగమేజయత్వము. ఇంకోటి చాలా పెద్ద విఘ్నం గురించి చెప్తున్నాడు, శ్వాస ప్రశ్వాస కూడా విఘ్నమే అంటున్నాడు. అంటే అసలు నువ్వు ఊపిరి పీల్చుకుని విడుస్తున్నావే, అసలు అదే నీకు పెద్ద అడ్డంకు అన్నాడు. ఆ అడ్డంకు తీసేయటానికి చేసే సాధన మనం నేర్చుకుంటున్నాం. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ మచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంస్వం నిశ్చానవలోకి. ఎప్పుడైతే నువ్వు శ్వాస ప్రశ్వాసను పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తావో అదే తిరిగిపోతుంది పక్కకి అడ్డు. ఇప్పుడు కారు ఏదో వస్తోంది, మనిషి ఏదో అడ్డంగా ఉన్నాడు, మామూలుగా వాడు పక్కకు జరగాడు, కానీ నువ్వు వాడి వైపు చూసావనుకో వాడు పక్కకి వెళ్తాడు కదా. అలాగే నువ్వు శ్వాసను కరెక్ట్ గా గమనించగలిగితే అది అడ్డు తగలటం మానేస్తుంది. అది ఎలా అడ్డు తగలటం మానేస్తుందో అనేది ఇప్పుడు మీరు దాని గురించి గందరగోళం పడకండి. సైంటిస్ట్ కనుక ఉన్నది ఉన్నట్టు చెప్తాడు కనుక క్లాసిఫికేషన్ ఇచ్చేశాడు. తత్ర ప్రతిషేధార్థ మేకత్వాభ్యాస. ఇప్పుడు ఇన్ని అడ్డంకులు చెప్పాడు కదా, ఎన్ని అడ్డంకులు చెప్పాడు? జబ్బు చేయుట, నిర్లక్ష్యము, సందేహపడుట, పొరపాట్లు, సోమరితనము, తీరిక లేకుండుట, పిచ్చి భ్రమలను యోగానుభూతులుగా దర్శించుట, ప్రయత్నించను పట్టు చిక్కకుండుట, ప్రయత్నమును స్థిరత్వము లేకుండుట, దుఃఖము దిగులు, అవయవముల చాపల్యము, శ్వాస, ఇవన్నీ కూడా ఓంకారంతో పోతాయి. అదే అతను చెప్పింది పైన. తత్ ప్రతిషేధార్థ ఏకత్వం అభ్యాస. ఏకత్వం అనేటువంటి ఓంలో లీనమైపో నువ్వు, ఇవన్నీ సెట్ అయిపోతాయి. జబ్బు పోతుందన్నాడు, అంచేత ఇప్పుడు ఆయన చెప్పక్కర్లే మనకి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాడు, కానీ ఆయన చెప్తేనే వింటాం మనం. పతంజలి చెప్పాడు అంటే వినాం. అంచేత ఏమేం పోతాయి? జబ్బు పోతుంది. మిమ్మల్ని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆ నిర్లక్ష్య వైఖరి కరెక్ట్ అయిపోతుంది. సందేహము, చాలా బాధలు సందేహం వల్లే కదా వస్తాయి, ఆ సందేహాలు పోతాయి. మనం పొరపాట్లు చేసి ఉండొచ్చు, ఇంకోళ్ళెవరో పొరపాట్లు చేసి ఉండొచ్చు జీవితంలో, మన కుటుంబాలలో, అవి సెటరేట్ అవుతాయి. అన్నిటికంటే ఏంటంటే ముందు సోమరితనం పోతుంది. ముందు మనం సాధన రెగ్యులర్ గా చేసుకోగలుగుతాం. తీరిక లేదు అనే మాట అనో, కావలసినంత తీరిక ఉంటుంది. శ్రీరామ శర్మ ఆచార్య అందుకే చెప్తాడుగా, నాకు 24 గంటలు లేవు రోజుకి, నాకు 125 గంటలుంది. అంటే ఆయనకి అంత తీరికో ఊహించుకోండి. మనకు 24 గంటలున్నా తీరిక లేదు, ఆయనకి 24 గంటల్లోనే ఆ శక్తి మీకు ఈ ఓంకారంతో వస్తుంది. 6000 అక్కడ ఉన్నటువంటి ఒక గురువు ఇలా వచ్చాడు లైన్లో పెట్టడానికి వాళ్ళని. అంటే తన సందేహం మీకు అర్థమైందా? పతంజలి 6000 సంవత్సరాల కిందటే దీన్ని అందించాడు అని ఒక చోట చెప్పాను నేను. ఎందుకు అందించాడు అంటే కృష్ణుడు దగ్గర నుంచి అట్లాంటిక్ పీరియడ్ వాడిని పుట్టించడానికి ప్రయత్నం చేశారు. కృష్ణుడికి మార్గం చూపించాడు, ఇది బేసిస్ గా పెట్టుకో నువ్వని. ఇందులో చెప్పినవన్నీ నీకు భగవద్గీత 6వ అధ్యాయంలో ఉంటాయి. మొత్తం పతంజలి యోగ శాస్త్రము భగవద్గీత 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అంచేత వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకే పని చేయటానికి వచ్చిన వాళ్లే. గురు పరంపర అంటాం మనం. మనమేంటే ఈయన వేరు, ఈయన వేరు, ఇప్పుడు ఈయన బెల్లంకొండ స్వామి వేరు, సిద్ధిసాయి వేరు, ఇద్దరు వేరు కాదు. ఆయన చేయాల్సిన పని ఆ ఏరియాలో ఆయన చేశాడు, ఈయన చేయాల్సిన పని ఈ ఏరియాలో ఈయన చేశాడు. మనమేం చేస్తున్నాం, వాళ్ల పనినే కొనసాగిస్తున్నాం. అంచేత మనము కూడా వాళ్లంత ముఖ్యము. మనమే లేకపోతే వాళ్ళు లేరు కదా. అంటే మనం లేకపోతే వాళ్ళు లేరు అనుకోవద్దు. మనం కాకపోతే ఇంకోడెవడో వస్తాడు వాళ్ళ పని చేయటానికి. అంచేత అహంకారం మాత్రం వద్దు, కానీ ఆనందం మాత్రం మనం చేసుకోవచ్చు. మనము కూడా మన చేతనైనటువంటి పనులు వాళ్ల కోసం చేస్తున్నామని. దుఃఖము పోతుంది, దిగులు, అవయవముల చాంచల్యత, పెరాలిటిక్ స్ట్రోక్స్, అవి 80% తగ్గిందని చెప్తున్నాడు కదా. ఇవన్నీ ఓంకారంతో పోతాయి. కానీ ఏంటి, దానికి సమర్పణ చేసుకుంటే ఈశ్వర ప్రణినాదాద్వ అంటే ఏంటి, మొత్తము నీవే, నావేపే నువ్వు చూడు అని సాయి ఏం చెప్పాడో అది అర్థం చేసుకుని చేసుకుంటూ ఉంటే తత్ ప్రతిషేధార్థ ఏకతత్వాత్ అభ్యాస, పైన చెప్పిన విఘ్నములను అరికట్టుటకు అఖండమైన నిజస్వరూపమును అనుభవించుట అభ్యాసము చేయవలెను. అది ఏ పైన చెప్పబడిన ఈశ్వర ప్రణిధానమనబడు ప్రణవోపాసన. ఈశ్వర ప్రణిధానమన్నా ప్రణవోపాసనన్నా ఒకటే. అందుకని పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా చేసుకోండి. మీరు ఎలా అన్నది ఇంకా మీరు చూసుకోండి టైమింగ్స్. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షాణ, సుఖ దుఃఖ, పుణ్యాపుణ్య విషయాణ, భావనాత చిత్త ప్రసాదం. సాధ్యమైనంత వరకు ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకోమంటున్నాడు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఇవి నాలుగు కూడా పాజిటివ్ థింకింగ్. మనం ఒంటిగంటగా ఆపేద్దాం, ఈ లోపల డిస్టర్బ్ కావద్దు. మనస్సు ఎటు వెళ్ళకూడదు, అది అది వెళ్లకుండా వాళ్ళకి మనం చెప్దాం ఒంటిగంటకు వచ్చేస్తా మీరేం కంగారు పడిపోకండి అని. అంచేత మనం ఇది పూర్తి చేసేద్దాం ఈ చాప్టర్. అంచేత మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షాణ, సుఖ దుఃఖ, పుణ్య పుణ్య విషయాణ, భావనాత చిత్త ప్రసాదనం. అంచేత సాధ్యమైనంత వరకు కూడా జీవితం వైపు మన భాషలో, ఈనాటి భాషలో పాజిటివ్ థింకింగ్ అంటే అర్థమైపోతుంది వాడు ఏం చెప్పాడు. నెక్స్ట్ ఇది నువ్వు చేయి, దీంతో పాటు ఇంకోటి చేయమన్నాడు. ప్రత్యర్థన విదారణాభ్యాం వా ప్రాణస్య, ప్రాణము యొక్క గతులను ఉచ్ఛ్వాస నిశ్వాసమునచే సామ్యమునకు గొనివచ్చుట కూడా చిత్తము మచ్చికగును. అదే సమంకాయ శిరోగ్రీవం ధారయన్న జలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం సం దిశ. ప్రత్యర్థన విధానం లోపలికి వెళ్తున్నా గాని బయటకు వెళ్తున్నటువంటి గాని మీరు చూస్తూ ఉన్నా కూడా అది లైన్ లో పడిపోతుంది. విషయవతీవ ప్రవృత్తిరుత్పన్న మనన స్థితి నిబంధిని. ఇంకోటి కూడా ఏంటి, విషయాల వైపు వెళ్ళిపోతున్నటువంటి మనస్సుని వెనక్కి తెచ్చేసుకో, అది వద్దు నాకు. చాలా తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే, ఇప్పుడు సిగరెట్ కాల్చడం మానలేకపోవటానికి, అలాంటి అలవాట్లు మానలేకపోవటానికి కారణం ఏంటి అంటే, సిగరెట్ మానేయాలి మానేయాలి అని సిగరెట్ మీదే ధ్యానం ఉంటుంది వాడికి. సిగరెట్ తాగాలి అనిపించిన క్షణంలో అసలు సిగరెట్ని మర్చిపోయి మనస్సును ఇంకోవైపు లగ్నం చేసేస్తే అది అసలు గుర్తుండదు. ఇంకా ఏంటి అసలు మొదటి నుంచే అసలు ఇంకా పాయింట్ అర్థమైంది అక్కడ. అంచేత మన మనస్సు ఏ కోరికతో డిస్టర్బ్ అవుతుందో, ఇప్పుడు సిగరెట్ తాగాలనిపించింది బై ఛాన్స్, ఆపుకోవటానికి ట్రై చేయొద్దు, ఇంకో పని చేయి. లేకపోతే సిగరెట్ తాగకూడని చోటకి వెళ్ళిపో. గుడి గర్భగుడిలోకి వెళ్ళిపోయావనుకో, మనం సిగరెట్ తాగలేవుగా తాగాలనున్నా, ఆ మాత్రం నువ్వు సంకల్పం చేసుకోగలిగితే. కొన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంటాం, తప్పుడు పనులు చేసే చోటు వెతుక్కోకుండా తప్పుడు పనులు ఎక్కడ చేయలేవో అక్కడున్నావు అనుకో, నువ్వు చేయలేవుగా. అది నిబంధని. అలాంటి నిబంధనలు నువ్వు పెట్టుకో, రూల్స్ పెట్టుకో. విశోకావా జ్యోతిష్మతి, లేకపోతే భ్రూమధ్యం మీద నేనే వెలుగును అని ఆనందంగా ధ్యానం చేసినా కూడా అలవాట్లు పోతాయి. రకరకాల టెక్నిక్స్ చెప్తున్నాడు, అన్ని చేయక్కర్లే, మీకు ఏది నచ్చుతుందో అది చేసుకోండి. సత్తు దీర్ఘకాల నైరంతర సత్కార ఆసేవితో, ఇందులో ఏదో రెండు మూడు ఎన్నుకుని కంటిన్యూస్ గా చేస్తాం. లేదా ఇంకో టెక్నిక్ తర్వాత చెప్తాడు, వారంలో ఇవాళ ఇశోకావా జ్యోతిష్మతి చేస్తాను, ఆ రోజు అది చేసుకోండి, నెక్స్ట్ డే ఓంకారం చేస్తాను, దాని తర్వాత ఇంకోటి ఏదో చేస్తాను. టెస్ట్ మారుస్తూ ఉండొచ్చు మీరు. వీతరాగ విషయం వా చిత్తం. నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే, వీతరాగుల యొక్క ఫోటోలు చూస్తూ ఉండండి, మీకు వైరాగ్యం వచ్చేస్తుంది. అందుకని మహాత్ముల ఫోటోలు పెట్టుకునేది, అది యోగ విధానం. అసలు అది నిజంగా వీతరాగులు ఎవరైతే ఉంటారో వాళ్ల ఫోటోలు మన ఇంట్లో ఉన్నా కూడా మీకు ఆ స్థితి వస్తుంది. ఇప్పుడు సాయిబాబా ఫోటో ఉంటే సాయి ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు, వీతరాగ విషయం వా చిత్తం. రాగద్వేషములు అంటని వారి చిత్తమును పొడగట్టించుకుని ధ్యానించినను కలుగును. ఏంటి కలుగుతుంది? ధ్యాన స్థితి. స్వప్న నిద్రాజ్ఞానాలంబనం వా లేదు, కల ఎలా వస్తోంది, నిద్ర ఎలా వస్తోంది అని నువ్వు ఆలోచించినా జ్ఞానం వస్తుంది అంటాడు. ఎలా? కల చూశావు, ఆకలిగా ఉన్నాడు, కల చూస్తున్నాడు, రాజు అయిపోయాడు, ఆర్డర్ ఇచ్చేశాడు, టన్నుల టన్నుల ఆహార పదార్థాలు వచ్చేస్తున్నాయి, వీడు తింటున్నాడు, తినగలిగినంత తిని పారేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ కొట్టుకుచొస్తున్నారు అని కలగన్నాడు. వీడు లేచాడు, ఆకలి పోతుందా వాడిది? పోలేదు కదా. ఇంతకీ రెండిట్లో ఏది కరెక్ట్ అని, కల కరెక్టా ఇది కరెక్టా తెలీదు. నువ్వు ఇది కరెక్ట్ అనుకుంటున్నావు, ఇది కలేమో, నిద్రపోతే ఇది లేదు కదా, ఏమో అని నువ్వు భావించగలుగుని అసలు ఇదంతా వద్దులే అనుకోగలిగా అనుకో. అంటే రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకడు అనలిటికల్ మైండ్ ఉన్నాడనుకో వాడికి ఇది ఉపయోగపడుతుంది. రంగులు అవి బాగా చూడగలిగేవాడు అనుకో జ్యోతిర్ధ్యానం ఉపయోగపడుతుంది. ఎవరి సైకాలజీ బట్టి వాడు అక్కడ గురువు కావాలి, ఎవడి సైకాలజీని తెలుసుకుని దానికి తగినట్టు చెప్పేవాడు. మరి ఈ కాలంలో యోగ విద్య నేర్పే గురువులు ఎక్కడున్నాడు? అసలు లేరుగా. అంచేత మనకి మనమే గురువులం. మనకి ఏది నచ్చుతుందో చూసుకుని మనకు అది నచ్చింది అంటే అది మనకు సూట్ అవుతుంది. అందుకే దీన్ని స్వాధ్యాయం అని చదువుకుంటాం మనం. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ అర్థమైందా మీకు? దీనినే పాటించి ఒకడు మహాగురువు అయిపోయాడు, లావోత్సే. లావోత్సే ఒక కలగన్నాడు ఏంటి, తను సీతాకోక చిలుక అయిపోయి అనేక పువ్వుల మీద వాళ్తున్నట్ట, నిద్ర లేచాడు, కూర్చుండిపోయట. ఇప్పుడు ఏది కరెక్ట్, సీతాకోక చిలుక లావోత్సే అయిందా, లావోత్సే సీతాకోక చిలుక అయిందా? చెప్పలేవు, నువ్వు అంటున్నావు అది, లావోత్సే అలా అనుకోలేదు. ఇప్పుడు లావోత్సే కలగని నేను సీతాకోక చిలకని అయిపోయాను అనుకున్నాడు కదా, మరి సీతాకోక చిలక కలగని అని అనుకోవచ్చు కదా. మరి ఇంతకీ రెండిట్లో ఏది రైతు? ఆ మానసిక స్థితి కొంతమందికి ఉపయోగపడుతుంది. శంకరాచార్యులు వారు మొత్తం అద్వైతం ఆ బేసిస్ మీదే లాక్కొచ్చాడు. కానీ మనకది తగదు, అది పక్కన వదిలేద్దాం. మనకు అది తగ్గితే ఏం చేసి ఉండేవాళ్ళం? ఈ క్షణంలో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. మనం వెళ్ళలేకపోతున్నాం కనుక మనకి ఈ విధానము తగదు. ఏ విధానం తగదు? స్వప్న నిద్రాజ్ఞానాలంబనం వా లేదు, ఇది నేను చేయలేనండి. యదాభిమత ధ్యానాద్వా, నీ మనస్సును ఏది ఆకర్షిస్తుందో దాని మీద ధ్యానం చేసుకో. దేవుడి మీద వాటి మీద నీకు నచ్చదు, గులాబీ పువ్వు నీకు చాలా అందంగా కనిపిస్తుంది, దాని మీద ధ్యానం చేసుకో. ఓ ఇష్టమైనటువంటి సీనరీ ఉంది, దాని మీద ధ్యానం చేసుకో. పరమాణు పరమ మహత్వాంతో అస్య వశీకార. ఇంకా ఈ మనస్సును లొంగదీయటానికి నువ్వు పరమాణువు దగ్గర నుంచి దేని మీదైనా నీ మనస్సు లగ్నం చేసుకో, లగ్నం అయిపోతుంది. ముఖేణ వృత్తే రభిజాతస్యేవ మణిర్గృహీతృ గ్రహణగ్రాహ్యేషు సత సదంజనత సదంజనత సమాపత్తి సదంజనత సమాపత్తి. స్ఫటిక ఎదురకుండా ఏ రంగు పువ్వు పెడితే ఆ రంగు వస్తుంది. ఏ పువ్వు పెట్టలేదనుకోండి ఏమీ రాదు కదా. నువ్వు స్ఫటికంలాగా అయిపోవటానికి ప్రయత్నించినా కూడా సాధన చేసుకోవచ్చు. దాన్ని సాధన చేయించడానికి స్ఫటికలింగాలు అవి డెవలప్ అయ్యాయి. చివరికి స్ఫటికలింగాలకి అభిషేకం చేయించి స్ఫటికాన్ని ఉపయోగించుకోవటం మానేశాం మనం. తత్ర శబ్దార్థ జ్ఞాన వైకల్పై సంకీర్ణ సవితర్క సమాపత్తి. పదాలు వాడుతున్నప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్కలాగా వాడతాడు కదా. అంచేత నేను ఏ పదాన్ని ఏ ఉద్దేశంతో వాడానో నువ్వు తెలుసుకుని అర్థం చేసుకో తప్ప, అజాగ్రత్తగా నీ మనసులో ఆ పదానికి ఏం అర్థం ఉందో ఆ అర్థంతో దీన్ని అనలైజ్ చేసుకోకు అని ఒక చిన్న వార్నింగ్. స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవా అర్ధమాత్ర నిర్భాష నిర్వితర్క. తర్కము లేకపోతే అంటే లాజిక్ ఉపయోగించుకోకపోతే కూడా నువ్వు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళిపోతావు. మనం ఎప్పుడూ కూడా దెబ్బ ఎక్కడ తింటున్నావు అంటే లాజిక్, ఇది చేయటానికి 10 ఏళ్ళు పడుతుందేమో అనుకుంటాం, 10 ఏళ్ళు పట్టేస్తుంది. 10 ఏళ్ళు అంటే తక్షణమే వస్తుంది అని నువ్వు అనుకోగలిగితే నిజంగా నువ్వు అనుకోవు. అనుకుంటానంటావు కానీ నీ మనసులో ఏముంది, అందువల్ల జరగటం లేదు అంటాడు సవితర్క. తర్కం అంటే అర్థమైంది కదా, సవితర్క అంటే విత్ తర్క. అంచేత శిశువునకు కనిపించుతున్న వెలుగు వలె పేరు లేకుండా దాని అర్థము మాత్రము దర్శనమిచ్చును. ఇప్పుడు ఒక పిల్లవాడు ఎర్ర రంగు చూశాడు, నేను చూశాను, నేను ఎర్ర రంగు చూడగానే నా మనసులో ఏమొస్తుంది, ఎర్ర రంగు అనే భావన వస్తుంది. పిల్లవాడికి ఏం భావన వస్తుంది, చూస్తాడు. అలా చూడగలిగితే ప్రపంచాన్ని, ఈ సృష్టిని చిన్నపిల్లవాడి వలె చూడగలగాలి. చిన్నపిల్లవాడిలాగా కాదు, వలేగా లాగాలో తేడా అర్థం ఉందా మీకు. చిన్నపిల్లవాడు అయిపోమని చెప్పటంలే, చిన్నపిల్లవాడి యొక్క ఇన్నోసెన్స్ మనస్సు అలా ఉండాలి. మనకి కోపం అది వస్తే చాలా రోజులు ఉంటుంది, చిన్నపిల్లలకు కోపం వస్తే మళ్ళా రెండో నిమిషంలో వాళ్ళు మళ్ళా ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ మానసిక స్థితి అయినా నువ్వు తీసుకొచ్చుకో. ఏత ఏవ సవిచార నిర్విచార చ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. ఒక్కొక్కసారి ఇంద్రియాలకి కనిపించేటటువంటి భౌతికమైనటువంటి వస్తువులే కాకుండా నీ ఆలోచనలో వచ్చేటటువంటి వస్తువులు కూడా నీకు తేడా తీసుకురావచ్చు. ప్రకృతిలోని శబ్దస్పర్శాదుల సూక్ష్మ రూపముల యందు సాధనకి మార్పే కలుగునని ఇక వేరుగా చెప్పనక్కర్లేదు. దీనిని మన గురువు గారు పంచకోశ సాధనలో రస సాధనగా పేరు పెట్టారు. మామిడి పండు తింటూ ఉంటాం మనం, దాని రుచిని ఆస్వాదిస్తూ ఉంటాం. చివరికి ఏ స్థితికి నువ్వు రాగలగాలి అంటే మామిడి పండు ముక్క నోట్లో పెట్టుకోకుండా మామిడి పండు రుచి నీ నాలుగుకి రావాలి. కానీ ఆ వస్తువు వచ్చిందిగా, అక్కడ వస్తువు వచ్చింది అంటే నువ్వు డిస్టర్బ్ అయిపోయావు. సూక్ష్మ విషయత్వం చాలింగ పర్యవసానం. సూక్ష్మ విషయత్వం అనగా శబ్దము అర్థము మున్నగు సంకేతములు తొలగి అసలు వస్తువు అనుభూతమగుట. ఇప్పుడు మన భౌతిక శరీరం ఉంది, ఇది చాలా గట్టిగా ఉందిగా, ఇందులో డౌట్ ఏమైనా ఉందా. కానీ సూక్ష్మ విషయత్వం సూక్ష్మంగా ఆలోచిస్తే అసలు శరీరం అంతా కన్నాలే. ఎలా, సైన్స్ చదివిన వాళ్ళకి ఇంకాస్త ఈజీగా అర్థమైపోతుంది. బ్యాక్గ్రౌండ్ యాటమ్ ఉంది, ఆటమ్ చుట్టూ మధ్యన చాలా ఖాళీ జాగా ఉంది, చుట్టూరే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంతగా చెప్పింది మన శరీరం అంతా ఆటమ్స్ తోనే కదా తయారైంది. మరి ఆటమ్ కి ఆటమ్ కి మధ్య ఖాళీ జాగా ఎక్కువ ఉందా, పదార్థం ఎక్కువ ఉందా? మరి మీరు గట్టిగా ఉన్నారనుకుంటే ఎట్ట? మరి ఇంతకు నువ్వు గట్టిగా ఉన్నావా లేదా? అంతే గందరగోళమే కదా. నువ్వు గట్టిగా లేవు టెక్నికల్ గా, సూక్ష్మ విషయంగా తెలుసుకుంటే. సూక్ష్మ విషయం లేకపోతే గట్టిగానే ఉన్నావు. ఇంకా నువ్వు ఎలా ఉన్నావు? అందుకే చూసేది కాస్త పక్కన పెట్టుకుని తదా ద్రష్టు స్వరూపే అవస్థ, దాన్ని పట్టుకో తప్ప ఇది చూస్తున్న దాన్ని పట్టుకోకు అని చెప్తున్నాడు. మళ్లీ మళ్లీ అక్కడికే వెళ్తాడు. అందుకే ఆ మూడు ఖండత పట్టుకోమని చెప్పాను నేను. మొదటి మూడే బేసిస్. తా ఏవ సబీజ సమాధి. ఇప్పుడు ఇవంతా మనం చేసుకుంటూ ఉంటే కళ్ళు మూసుకున్నాం ఇదంతా ఏమీ లేదు అని కొంతసేపు చాలా స్థిరంగా ఉండిపోగలం మనం. అది ఒక సెకండ్ కావచ్చు, కొన్ని గంటలు కావచ్చు కదా. కానీ మళ్లీ బయటకు వచ్చాక ప్రపంచం ఉంటుందిగా. అంతేత ప్రపంచం అనేటటువంటి బీజం ఉంటుంది. కానీ సమాధి స్థితి అంటే ఏంటో నీకు అర్థమైంది. దాన్ని సబీజ సమాధి అన్నాం. ఏంటి ఈ సాధనలు చేసుకుంటూ ఇసలు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అర్థమైనట్టే ఉంటుంది కదా. అంతే ఇది కూడా సబీజ సంగీతే. అర్థమవుతుందా? కళ్ళు మూసుకున్నాం, ఇదేమీ లేదు, ఈ శరీరము లేదు. ఆ ఒక్క క్షణం సమాధి స్థితి ఏంటో అదే స్థితిలో ఈ యోగులందరూ నిరంతరం ఉంటారు. అది తేడా. నిరంతరం ఉండటానికి కష్టమండి. బీజం అంటూ ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవటం ఈజీ కదా. ప్రపంచం అనేటటువంటి బీజాన్ని ఇంత పెద్ద చేసుకున్నాం మనం, ఇరుక్కుపోయాం. సమాధి స్థితి కూడా బీజ రూపంలో ఇప్పుడు వచ్చింది కదా, దాన్ని నువ్వు పెద్ద చేసుకోవచ్చు కదా. అప్పుడు ప్రపంచం ఏమవుతుంది? చిన్నదైపోతుంది. లాజిక్ అర్థమైందా ఆయన చెప్పింది? నెక్స్ట్. నిర్విచార వైశారదాద్యే ఆధ్యాత్మ ప్రసాద. మెల్లిమెల్లిగా ఎప్పుడైతే ఈ స్థితికి వస్తాడో నిర్మలత్వం వస్తుంది. రోజు 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 సబ్బు పెట్టి కడుక్కుంటూ ఉంటే మురికి ఎలా పోతుందో అలాగే ఈ సాధనలు చేయటం వల్ల మెల్లిమెల్లిగా నిర్మలత్వం వస్తుంది. నిర్మలత్వం వస్తే ఏమవుతుంది? రుతంభర తత్ర ప్రజ్ఞ. అప్పుడు ఆ రుతంభర ప్రజ్ఞ అనేటటువంటిది వస్తుంది. దానికోసం ఈ గోవలంతా కూడా రుతంభర ప్రజ్ఞ అన్నా సమాధి అన్నా తదా ద్రష్టు స్వరూపే అవస్థితం అన్నా ఒకటే. అర్థమైంది కదా. దానికి ఇంత ప్రాక్టీస్ చెప్పాడు. శ్రుతానుమాన ప్రజ్ఞాభ్య మన్య విషయ విశేషార్థత్వాత్. ఇది నిన్న చెప్పాను నేను మీకు. ఒక వస్తువు గురించి నువ్వు విన్నది అనుమానంతో తెలుసుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ జ్ఞానం నీకు దీనివల్ల వచ్చేస్తుంది. సర్వజ్ఞత్వం వస్తుంది, సర్వవ్యాపకత్వం వస్తుంది, సర్వసమర్థత వస్తుంది. అంచేత నీకు ఋతుంభర ప్రజ్ఞ వచ్చిందా లేదా అంటే నీకు మిల్లిమిల్లిగా ఆ సూర్యోదయం అయిపోతున్నప్పుడు చీకటి ఎలా తిరుగుతుందో మిల్లిమిల్లిగా సర్వజ్ఞత్వం వస్తుంది. గబుక్కుని రాదు. కొన్ని విషయాలు అర్థం అవటం మొదలెడతాయి, కొన్ని సంఘటనలు ముందే తెలియటం మొదలెడతాయి, కొన్ని విషయాలు సులభంగా జరిగిపోవటం మొదలెడతాయి. దీనిలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే శ్రుతానుమాన ప్రజ్ఞభ్య అన్య విషయ విశేషార్థత్వాత్. అంటే ఈ ఐదు ఇంద్రియాలతో కూడా నీకు లభించే జ్ఞానము కంటే అతీంద్రియ జ్ఞానము లభిస్తుంది. ఎప్పుడు ఋతుంభర ప్రజ్ఞ వస్తే తజ్జ సంస్కారోన్య సంస్కార ప్రతిబంధే. ఒకసారి ఆ ప్రజ్ఞ వస్తే ఇంకా ఏ సంస్కారాలు నిన్ను అడ్డగించవు. మిగతా వాడు జీవిస్తున్నా ఈ జీవితంలో ఉన్నా కూడా వాడు అందులో ఇరుక్కోడు. కశ్యాపి నిరోధే సర్వ నిరోధ నిర్బీజ సమాధి. అసలు ఈ ఋతంభర ప్రజ్ఞను కూడా ఆపేశాడనుకోండి వాడు, నిర్బీజ సమాధి అవుతుంది. స్వస్తి.